రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబోటుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. తల్లండి పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపం దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి మీకు వందనాలు. గత శుక్రవారం ప్రభా మరి అందరం కలిసి మిషన్ ట్రిప్కి మీ సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ఉండగా ఆశ్చర్యకరమైన మీ కృప విపరీతమైన ఎండలున్న దినాల్లో కూడా తోడుగా ఉంచి మంచి వాతావరణం ఇచ్చి బృందం అంతటిని బలపరిచి క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. మరొకసారి మా మధ్య చేస్తున్న కార్యాలకై మిమ్మల్ని స్తుతిస్తూ 3 బృందాలు వెళ్ళి ఉండగా వారందరినీ స్థిరపరచి బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. రాత్రి నిబిడలుగా మేమందరము ఐక్య ఆరాధనకు వచ్చి ఐక్యముగా పాడి ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, ఎస్ఎఫ్జే పరిచర్య పక్షంగా మొరపెట్టడానికి ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. నడిపిస్తున్న దాసుని, టాచ్ బ్యారర్స్ అందరినీ, నాయకులందరినీ మీరు బలపరచండి. నన్నును జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని దీవెనకరంగా మీరు ఉంచండి. చదివిన వాక్యం ప్రభువా మాకు మరింత స్పష్టంగా అర్థమైనట్లుగా సహాయం చేయండి. ఆత్మదేవ మీ సహాయాన్ని కోరుకుంటూ వచ్చిన వారందరినీ బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ ఐక్య ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఎఫ్జే సహవాసంలో 290 సహవాసాలు పైగా ఉన్నాయి. సహవాసానికి 10 మందిని లెక్కేసుకున్న 2900 మంది పాల్గొనాలి. ఈ సాయంకాలపు సమయం ఎందుకో అందరూ బిజీగా పనుల్లో ఉంటున్నారేమో, సమయాన్ని కూడా మార్చేద్దామన్నంత ఆలోచనతో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ సమయమే అననుకూలము, లేకపోతే మీ నిర్లక్ష్యమో నాకు తెలియదు, కానీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదని మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాల్ టేకర్స్ని పెట్టాం, ఇద్దరిద్దరు కోఆర్డినేటర్ని పెట్టాం, ఇద్దరిద్దరు ఉమెన్ కోఆర్డినేటర్స్ని పెట్టాం. సో ఏ మనం ఇచ్చే గంటన్నర సమయంలో నాయకులుగా మీ బాధ్యతల దగ్గర మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మీ గ్రూపులో ఆరాధన సమయం మీకు సాయంకాలం అనుకూలంగా ఉందా, ఉదయకాలం అనుకూలంగా ఉందా, ఏ సమయంలో అయితే మీ సభ్యులు పాల్గొనగలుగుతారు, మీ సహవాసాలు బలపడగలుగుతాయి అన్న దాన్ని పోల్ చేయమని చెప్పి లింక్ ఇచ్చాం. నాయకులు ఎవరో దాన్ని ఫాలో కావట్ల 700 మంది నాయకులు ఉన్నారు, మాకు 70 మంది మాత్రమే డేటా వచ్చింది. దాంతో మళ్ళా మీటింగ్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకొని ఏ సమయం అయితే మీరు ఎక్కువ మందిని మీరు ప్లెజెంట్గా ఆరాధనలో పాల్గొనగలుగుతారు, ఎక్కువ మందిని మీరు ఆరాధనలోకి నడిపించగలుగుతారు అన్నది మీరు అందులో పోల్ చేస్తే మీ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదివిన వాక్య భాగం మనకు తెలుసు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, అట్లాగే మనం రాసుకున్న పాట కూడా అదే. మనం పోరాటంలో ఉన్నాం, సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎల్లప్పుడూ మనం పోరాడబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మళ్ళా మీ గమనానికి నేను తీసుకొస్తున్న వాక్యం, మన పోరాటం మనకు అర్థం కావాలి, మన శత్రువు మనకు అర్థం కావాలి, మన శత్రువు యొక్క బలాలు మనకు అర్థం కావాలి, వాని బలహీనతలు అర్థం కావాలి, మన బలం కూడా మనకు అర్థం కావాలి. సో వాక్యపు వెలుగులో మన శత్రువుని అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఆ రాయబడ్డ విషయాలు వెలుగులో నుంచే మనం చదివిన వాక్య భాగం పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని అలర్ట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట, మీరు బలవంతులుగా ఉండాలి, మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అక్కడ ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. 13వ వచనం, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగలరు. మనం చేయాల్సినవి చేయకుండా, మనం నెరవేర్చాల్సింది నెరవేర్చకుండా, మనం అప్రమత్తంగా లేకుండా, సర్వాంగ కవచాన్ని ధరించుకొనకుండా, వాక్యాన్ని ఎట్లా పట్టుకోవాలో తెలియకపోతే, విశ్వాసాన్ని ఎట్లా వాడాలో తెలియకపోతే, వాక్యం రాయబడ్డ మాట, వాక్యం అనే ఆత్మఖడ్గము, విశ్వాసం అనే డాలు, విశ్వాసంతో ఎట్లాగా జయించాలో తెలియకుండా మనం శత్రువుని ఓడించగలం అనుకోవటం పొరపాటే. కాబట్టి మనం చేయాల్సినవి, సమస్తమును నెరవేర్చిన వారిగా ఉంటే నిలబడగలుగుతాం. కాబట్టి మన శత్రువుని గురించిన వాక్యంలో రాయబడ్డ మాటలు మీ గమనాన్ని తీసుకురావడానికి కష్టపడతా ఉన్నాను. వాడు ఒక్కడే అనుకుంటే మనం ఆ ఒక్కడి మీదే కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం, కానీ వాడు సమూహముగా ఉన్నట్టుగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 12వ వచనంలో, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. వాడు ఒక్కడిగా లేడు, వాడు సమూహముగా ఉన్నాడు. దేవుని వాక్యం కూడా మనల్ని ఒంటరిగా పోరాడమని చెప్పట్లేదు, మనల్ని కూడా ఆయన సమూహముగా చేశాడు. మనం సంఘముగా, క్రీస్తు శరీరముగా, క్రీస్తు రాజ్యముగా మనం ఉన్నాం. కాబట్టి సాతాన్ని జయించడానికి ఒంటరి పోరాటంలో ఎప్పుడూ జయాన్ని మనం పొందలేము. మనం పోరాడాల్సింది గుంపుగా, సంఘముగా, సమూహముగా. అందుకే ఈ పోరాటంలో రాయబడ్డ మాటలు 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపన చేయొచ్చు, ఆవిషమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మలకువగా ఉండండి, మన ప్రార్థనలు సమస్త పరిశుద్ధుల నిమిత్తము, మన కొరకు మాత్రమే కాదు, మన స్థానిక సంఘం కోసం మాత్రమే కాదు, మన ఎస్ఎఫ్జే కొరకు మాత్రమే కాదు, సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయబద్దులమై ఉన్నామని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పౌలు భక్తుడు తన కొరకు కూడా అడుగుతూ ఉన్నాడు, నేను మాట్లాడవలసిన రీతిగా మాట్లాడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. 20వ వచనంలో, నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మలకువగా ఉండు. నా కొరకు ప్రార్థన చేయండి, సమస్త పరిశుద్ధ నిమిత్తం ప్రార్థన చేయండి, మీ మట్టుకు మీరు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడినట్లుగా, లోపాలు లేని వారిగా సమస్తమును నెరవేర్చిన వారిగా ఉన్నట్లుగా మీరు సిద్ధపడండి. ప్రారంభ మాటలో కూడా అదే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు అవ్వండి, ఆయనలో బలవంతులు అవ్వండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆత్మీయ సాధన ద్వారా ఐక్య ఆరాధనలు, సహవాస ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు, మిషన్ ట్రిప్లు, అట్లాగే ప్రభువుని కనపరచాల్సిన మాట, 470 మంది పైగా ఎస్ఎఫ్జే నాయకులు ఈ సంవత్సరం ఆన్లైన్ ట్రైనింగ్స్ కొరకు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఆ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు, వాట్సాప్ గ్రూప్లు కూడా ఫామ్ చేసి మేము వాక్యం చదువుకుంటున్నాం, డైరీ రాసుకుంటున్నాం, సహవాసం నడిపించుకుంటున్నాం. అక్కడతో మాత్రమే కాదు, మేము తర్పీదు పొందుతున్నాం, మేము మిషన్ ట్రిప్లు కూడా వెళ్తాం. మన మిషన్ ట్రిప్లో కూడా 50% సిస్టర్స్, వచ్చిన వాళ్ళు సగం సిస్టర్సే. సో ఏమాత్రం మేము బ్రదర్స్కి తక్కువ కాదు, ఎందులోనూ కూడా మేము వినకుండడానికి వీలు లేదు, మేము కూడా పోటీ పడతాం అని తాపత్రయపడతా ఉన్నారు. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. కాబట్టి మనం రాయబడమట మనం బలవంతులుగా ఉండాలి. మనం అందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థించే వారుగా ఉండాలి. మనం ముందుండి నడిపిస్తున్న నాయకుల కొరకు పౌలు కోరుతున్నట్లుగా వారి కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. కారణం మనం పోరాటంలో ఉన్నాం. ఏ రోజు కూడా మనం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఇస్రాయేల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాల కోసం వింటున్నప్పుడు వాళ్ళు ఎట్లాగా నిర్లక్ష్యంగా నిద్రపోతూ ఉండలేరు, ఎలాగైతే ఎల్లప్పుడూ మెలకువతూ ఉంటారో. ఈ యుద్ధం, ఆత్మీయ యుద్ధం మనం చచ్చే వరకు జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధం ఆగిపోయేది కాదు, కొనసాగేది అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనల్ని మనము సిద్ధంగానే ఉన్నామా? పోరాటంలోనే ఉన్నామా? మనం ఎప్పుడు ఏ విధమైన శ్రమ వచ్చినా, పరీక్ష వచ్చినా నిలిచేవారిగానే ఉన్నామా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని ప్రభు యొక్క ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి పేతురు పత్రిక 5:8 కూడా అది పేతురు మాటలు. ఇవి పౌలు మాటలు చదివాం, అవి పేతురు మాటలు చదువుతా ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మలకువగా ఉండండి, మలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవనిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. అక్కడ రాయబడిన మాటలు కూడా అవే. శ్రమ రాకుండా దేవుడు కాపాడుతాడు కాదు, శ్రమ పెట్టే సాతాను దేవుడే అనుమతించాడు. వాడు శ్రమ వాడు శోధిస్తాడు. అగ్ని వంటి మహాశ్రమలు అని రాయబడ్డాయి. కాబట్టి వాడు లోకమందు మిగతా వారి విషయంలో కూడా ఇలాంటి శ్రమలే నెరవేరుతున్నాయి. ఎప్పుడు శ్రమ వచ్చినా, ఎప్పుడు తుఫాను వచ్చినా, ఎప్పుడు గాలి వాని కొట్టినా పడిపోని వారిగా, స్థిరమైన వారిగా, బలవంతులుగా మీరు ఉండడానికి ఎల్లప్పుడూ ఆత్మీయ సాధన చేయాలి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎస్ఎఫ్జే పరిచర్యలో నేను జ్ఞాపకం చేయగలిగిన మాట అదే. మొన్న జిమ్స్ మిషన్ ట్రిప్లో కూడా అగస్టిన్ జబకుమార్ గారు మాట్లాడుతూ ఆన్లైన్లో చాలా చేయొచ్చు కానీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో ఎంత స్కోప్ ఉందో అక్కడ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి ఆన్లైన్కి మాత్రమే పరిమితం కావడానికి వీలు లేదు. మీరు అక్కడ సాతానికి అవకాశం ఇవ్వద్దన్న మాట ద్వారా కూడా నేను చాలా ప్రోత్సహించబడ్డాను. ప్రారంభంలో కూడా నన్ను చాలా మంది నాయకులు అట్లా గైడ్ చేశారు, బాగుంది కానీ ఆన్లైన్లో ఎంతకాలం, ఒకరినొకరు చూసుకోకుండా ఎంతకాలం, ఒకరినొకరు కలుసుకోకుండా ఎంతకాలం కొనసాగుతారు? ఖచ్చితంగా మీకు ఆ లింక్ ఉండాలి, ఒకరికి మరొకరు కనివేసుకొని ఉండాలి, ఒకరు మరొకరికి పరిచయాలు ఉండాలి. అందులో భాగంగానే కలుసుకోవడానికి గృహదర్శనానికి వెళ్దాం, క్యాలెండర్స్ ఇవ్వడానికి దర్శిద్దాం, వార్షికోత్సవాలు చేద్దాం, ఇట్లాగ నాయకులందరూ కూడా కలుసుకుందాం, మిషన్ ట్రిప్లో కలుసుకుందామని చాలా కార్యక్రమాలు పెడతా ఉన్నాం. ఖాళీ లేకపోయినా, సెలవులు దొరకని పరిస్థితి అయినా ప్రభు చూపుతున్న కృపను బట్టి తిరగలుగుతా ఉన్నాం. మనం ఆన్లైన్లో ఉన్న గొప్ప స్కోప్ ఏంటంటే రోజూ కలవగలుగుతున్నాం, రోజూ వినగలుగుతున్నాం, రోజూ బలపడగలుగుతున్నాం. కానీ ఆఫ్లైన్లో చేయగలిగిన కార్యక్రమాలు, మనం కలుసుకోవడానికి వచ్చిన ఏ గోల్డెన్ ఛాన్స్ను కూడా వదులుకోకుండా కలుసుకుంటా ఉంటే ఎవరెవరు బలహీనంగా ఉన్నారో, ఎవరెవరు శోధించబడతా ఉన్నారో, ఎవరి కొరకు మనం ఎట్లాగా బాధ్యతలు తీసుకోవాలో, గైడ్ చేయాలో, లోపాలు ఏంటో తప్పకుండా అర్థమవుతాయి, తప్పకుండా అర్థమవుతాయి. 4 రోజులు కుటుంబానికి కూడా దూరంగా, బిజీ లైఫ్కు దూరంగా అన్ని వదిలేసుకుని 4 రోజులు ప్రభు నాతో మాట్లాడతాడని చెప్పి మిషనరీకి వచ్చి కూర్చుంటే తప్పకుండా బలపడతారు, తప్పకుండా బలపడతారు. మనం ఆఫ్లైన్లో రోజు చేయలేనివి అప్పుడప్పుడు చేసేవి తప్పకుండా చేయడానికి మనల్ని మనం అప్పగించుకోవాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఆత్మీయ పోరాటంలో ఇది ఒంటరిగా సిద్ధపడేది కాదు, ఇది సమూహంగా సిద్ధపడాలి. కారణం మనం పోరాడే శత్రువు ఒంటరిగా పనిచేయట్లేదు, వాడు సమూహంగా పనిచేస్తున్నాడు. దేవుడు మనకొక గుంపునిచ్చాడు, మనకొక గుంపునిచ్చాడు. ఈ రెండు, సాతాను యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని వాక్యం చాలా స్పష్టంగా మన ముందు ఆవిష్కరిస్తా ఉంది. కొలసిలికి రాసిన పత్రిక 1:13 మనం చదివితే, కొలసిలికి రాసిన పత్రిక 1:13 చదివితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంధకార రాజ్యంలో నుంచి వెలుగు రాజ్యంలోకి, సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి మనం వచ్చాము. రెండు రాజ్యాలకు పడదు, రెండు రాజ్యాల్లో బాహాబాహీగా ఉంటాయి. మనం లోకానుసారంగా మాట్లాడుకున్న అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ అట్లానే ఉంటాయి, రెండిటికి పడవు. దేవుడు వాక్యం ఏం మాట్లాడుతుందంటే, శత్రువు గొప్ప సమూహంగా ఉన్నాడు, సంఘము కూడా గొప్ప సమూహముగా ఉండాలి. శత్రువు బలవంతుడిగా ఉన్నాడు, సంఘము ప్రభునందు బలవంతులు అవ్వాలి. శత్రువు మోసగించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తున్నాడు, సంఘము మోసాన్ని ఎదిరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మలకువగా ఉండండి, మలకువగా ఉండండి, సిద్ధ మనసు కలిగి ఉండండి. రెండు రాజ్యాలు, రెండు రాజ్యాలు. ఒకప్పుడు సాతాను రాజ్యంలో ఉన్నాం, మోసపోయాం. ఇప్పుడు వెలుగు రాజ్య సంబంధమయ్యాం, క్రీస్తు రాజ్య సంబంధమయ్యాం, దేవుని రాజ్యంలోకి వచ్చాం. మోసపోతున్న వాడిని విడిపించడం మన బాధ్యత. తిరిగి మనం మరలా ఆ మోసంలో పడిపోకుండా మెలకువగా ఉండటం మన బాధ్యత అని ప్రభు యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రీసెంట్గా ఈ మత్తయి సువార్త గ్రూప్ బైబిల్ స్టడీ చదువుతూ ఉన్నప్పుడు, గ్రూప్ బైబిల్ స్టడీలో సాతాను మనిషి ప్రాణం తీసి అధికారం ఉంటుందా అన్న మాట దగ్గర, సాతానికి అంత సీన్ ఎక్కడ ఉంది? దేవుడు వానికి ప్రాణం మీద అధికారం ఇవ్వలేదు, వాడు చాలా చిన్నవాడు, వాడు చాలా చిన్నవాడు అన్నట్టుగా అందరూ మాట్లాడుతూ ఉంటే, ఎందుకో సాతాను సరిగ్గా అర్థం కావట్లేదేమో, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామేమో. ఎక్కడో యోగు కోసం మాత్రం మనం మాట్లాడుతున్నాం కానీ, యోగు పిల్లలు 10 మంది పిల్లల పరిస్థితి మనకు అర్థం కావట్లేదు. ఒక ఆయన ఇలాగన్నాడు, దేవుడే సాతానుకి దేవుడే ఆ మాట చెప్పాడు. ఏమని? అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు కాబట్టి ప్రాణాన్ని ముట్టలేదు. క్యాజువల్గా సాతాను చేసే పని ఏంటంటే ప్రాణాన్ని కూడా ముడతాడు. వాడి పేరే హంతకుడు, వాడు ఆది నుంచి నరహంతకుడు, వాడి మరణం యొక్క బలం గలవాడు, వాడి మరణం యొక్క బలం గలవాడు. హేబేలును చంపించిన వాడు, హేబేలు మొదలుకొని జకరియ కుమారుడు బరకయ్య కుమారుడు జకరియ వరకు ఎందరినో చంపించిన వాడు. వాడికి అధికారం ఉంది, వాడికి అధికారం ఉంది. కానీ మనం ఎందుకో వాడికి అధికారం లేదు, వాడికి అధికారం లేదు. ఈవెన్ మనకు పోరాటం లేదు, మనం పోరాడాల్సిన పని ఏం లేదు. సిలువులో ప్రభువే అంతా చేసేసాడు, మనం చేయడానికి ఇంకేం లేదు. మనకి మనం కేవలం ఆడతా పాడుతూ జీవితాన్ని గడిపేయడమే అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన శత్రువును ఎలాంటి భాషతో సంబోధించాడో మనకు అర్థం కావాలి, ఎలాగ చూపించాడో, వాడి యొక్క అధికారాన్ని ఎలా చూపించాడో మనకు అర్థం కావాలి. భక్తులు అపోస్తులు సాతాన్ని ఎట్లా చూపించారో కూడా మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 14:30 మనం చదివితే, యోహాను సువార్త 14:30 చదివితే, ఇంకనూ మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ లోకాధికారి, హీజ్ ద రూలర్ ఆఫ్ ద ఎర్త్. వాడు లూకాస్ సువార్త 4:6 ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈ లోకరాజ్యాల మహిమ, వాటి వైభవం నాది, నాకు అప్పగించబడి ఉంది, నాది నాకు అప్పగించబడి ఉంది. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ లోకాధికారి వాడు, లోకాధికారి వాడు. పౌలు భక్తుడు సంఘాలని సంఘాలని మేలుకొలపడానికి శత్రువుని పరిచయం చేస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2:4 మనం చదివితే, కొరింథీయులకు రాసిన 2:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపుకు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగానికి దేవత, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకాధికారి, ఈ యుగ సంబంధమైన దేవత, వాడిని దేవత అని సంబోధించడాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవత, యుగ సంబంధమైన దేవత. ఎఫెస సంఘంతో మాట్లాడుతూ ఎఫెసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, ఎఫెసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. వాడెవడంటే వాయుమండల సంబంధమైన, వాయుమండలం అంటే భూలోకం, కేవలం ఎర్త్ మాత్రమే కాదు, ఈ అట్మాస్ఫియర్ అంతటి మీద ప్రభావం కలిగిన వాడు, వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకాధికారి. ఆ పదాలు మనకు అర్థం కావాలి, ఆ పదాలు మనకు అర్థం కావాలి. కాబట్టి మొదటి యోహాను పత్రికలో యోహాను, ప్రియుడైన యోహాను, ఆయన మాట్లాడుతున్నాడు సంఘంని ఉద్దేశించి. ఆయన మాట్లాడుతున్నాడు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, మనం దేవుని సంబంధులు మనయు, అండర్లైన్ చేద్దాం, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంత మెజారిటీ వాడివైపు ఉంది. మనం శేషం, దేవుని సంబంధులు, దేవుడు మైనారిటీని వాడుకుంటాడు, శేషాన్ని వాడుకుంటాడు, కానీ లోకం మెజారిటీ వైపు ఉంది. లోకమంతా దుష్టుని యందున్నదని ఎరుగుదుము. అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టలేదు, వాడు తీసుకొచ్చాడు, అవి పాపులర్ అయ్యాయి, జనం దాన్నే కౌగులించుకున్నారు, వాడు చూపించింది జనానికి నచ్చింది, అంతగా సర్వలోకాన్ని మోసపుచ్చాడు. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి దేవుని వాక్యం వాడిని ఒంటరిగా చూపించట్లేదు, గొప్ప సమూహముగా చూపిస్తుంది. దేవుని వాక్యం వాడిని ఏదో చిన్న పిల్ల పిశాచిలో చూపించట్లేదు, లోకాధికారిగా, యుగ సంబంధమైన దేవతగా మనం వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం, వాక్యంలో చూడగలుగుతున్నాం. లోకమంతటి తిప్పిన వాడిగా, తన వైపు తిప్పుకున్నవాడిగా చూడగలుగుతున్నాం. కానీ లోకంలో ఉన్నాం, లోకంతో కలిసి ప్రయాణం చేస్తున్నాం, లోకస్తులతో స్నేహం చేస్తున్నాం, లోకస్తులతో కలిసి చదువుకుంటున్నాం, లోకస్తులతో కలిసి పనిచేస్తూ ఉన్నాం, లోకస్తులతో నివాసం ఉంటున్నాం, అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అంతా బాగుండాలి, నేను కూడా బాగుండాలి, అంతా బాగుంది, నేను కూడా బాగున్నాను కాదు. విఆర్ ఇన్ ద వార్ఫేర్. మనం సెట్ అపార్టెడ్ పీపుల్, మనం ప్రత్యేకించబడ్డ ప్రజలు, మనం సాతాను అధికారంలో నుంచి దేవుని రాజ్యంలోకి విమోచించబడ్డాం, వాడి మోసాల నుంచి బయటకు వచ్చాం, వాడు మనోనేత్రాలు గుడితనం కలగజేసేవాడు, మన మనోనేత్రాలు మూయబడ్డ పరిస్థితుల్లోంచి ఈరోజు మనం తెరవబడ్డ నేత్రాలతో సత్యాన్ని చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ పోరాటం మనం భూమి మీద ఉన్నంత కాలం కొనసాగించాల్సిందే. ఈరోజు మన కత్తి పక్కన పెట్టడానికి వీల్లేదు, ఈరోజు మన డాలు పక్కన పెట్టడానికి వీల్లేదు, ఏ రోజు కూడా యుద్ధమే లేదు అన్నట్టుగా నిద్రపోవడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ, అందుకే ఎఫెసపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ప్రతి సమయమందు, ప్రతి విధమైన, ప్రతి సమయమందు, ప్రతి విధమైన. ఎస్ఎఫ్జి పరిచయలో రావడానికి ముందు పరిచర్ అంటే ఆ సమయంలో మేలుకుంటే చాలు. ఆ సమయంలో అయ్యా మీరు వాక్యం చెప్పాలి, 8 గంటలకి 8 గంటలకి, ఆ టైంకి వచ్చేస్తే చాలు, ఏముంటుంది, ఏముండదో, ఏముండదో. సాతాను బలంగా మోసం చేసి ఉంటాడు, వెళ్ళి ఆ దిగాలు వెనక్కి రావడమే, గెలిచేది ఏం లేదు. ఎస్ఎఫ్జి పరిచర్లో మిషన్ ట్రిప్కి వెళ్ళాలంటే నెల రోజులుగా సిద్ధపాటు ప్రార్థనలో, సహవాస ప్రార్థనలో, 290 సమూహాల ప్రార్థనలో, వాడు ఎంత ట్రై చేసినా ఒక్కలు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. అది మా ప్రార్థన, ఒక్క విషయంలో కూడా ఓడిపోవడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ మలకుగా, ప్రతి సమయం ముందు, ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు. కాబట్టి దేవుని వాక్యం మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం గట్టిగా చేపట్టుకొని మాత్రమే దుష్టుని జయించగలమని వాక్యం ద్వారా నేర్పించబడతా ఉన్నాం. కాబట్టి మనం సాతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో భాగంగా 7 విషయాలు దేవుని వాక్యంలో నుంచి మీ మేలు కొరకు పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. వాడు ఎలా ఉంటాడు? ఆల్రెడీ ఈ సిరీస్ లో చాలా విషయాలు గతంలో ధ్యానం చేశాం. చాలా విషయాలు ఇంకా ధ్యానం చేయాల్సి ఉన్నవి. వాటిని కొనసాగించడం అవసరం. మనం అన్ని విషయాలు బయట వినగలుగుతున్నాం, కానీ ఏవైతే సంఘానికి కొదువుగా ఉన్నాయో, మిగతా వారు వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పగలుగుతా ఉన్నారు, కానీ పనిబట్టుకొని సాతాను మోసారు, పనిబట్టుకొని సాతాను పనిచేసే విధానాన్ని మనం అర్థం చేసుకోకపోతే దుష్టుడు బలంగా దాడి చేస్తాడు, దుష్టుడు ఎందరినో మోసం చేస్తాడన్న ఆ భయంతో మరలా నేను మిగిలిపోయిన విషయాలన్నీ కూడా మరలా ప్రస్తావించడానికి నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి వాడు ఎట్లా ఉంటాడు, ఒక 7 విషయాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. మొదటి మాట, సాతాను చాలా ఆకర్షణీయంగా ఉంటాడని దేవుని వాక్యం అంటుంది. వాడు అట్రాక్టివ్ గా ఉంటాడని వాక్యం చెప్తా ఉంది. మనం చూస్తున్నట్టుగా అందవికారంగా కొమ్ములు వేసుకొని చూడగానే పిల్లలు ఏడ్చేలాగా ఉండడట. సాతాను చూడగానే, బూచిని చూడగానే పిల్లలు ఏడుస్తారు, బూచిని చూడగానే పెద్దవాళ్ళు కూడా ఏడుస్తారు. అట్లా ఉంటాడు అని వాడు మభ్య పెట్టాడు దేవుని వాక్యం. అలా చెప్పట్లా, వాడు సౌందర్యవంతుడు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే, 12-13 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాట, నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమైతే ఇలాగూ ప్రకటించము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానం సంపూర్ణ సౌందర్యం గల కట్టడమునకు మాదిరివి. సంపూర్ణ సౌందర్యం, ఆ మాట చూడండి, సంపూర్ణ సౌందర్యము అన్నమాట. 14వ వచనంలో అభిషేకమునుందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. కెరూబు కొరకు రాయబడుతున్న మాటలు, తూరు రాజు కోసం కాదు, ఆ సందర్భంలోంచి ఈ మాట రాయబడతా ఉన్నాయి. కింద 17వ వచనంలో నీ సౌందర్యాన్ని చూసుకొని నీవు గర్వించిన వాడువే, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకుంటువి. సౌందర్యం ఉంది, తేజస్సు ఉంది, సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు, సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు. అందుకే దేవుని వాక్యం అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మనోనేత్రాలు గుడ్డితనం కలుగ చేయటం, నేత్రాశ, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి పెరికేసుకో. కంటి కనిపించే దాన్ని చూసి, కంటి కనిపించే దాన్ని చూసి ఇది సాతాను సంబంధించింది కాదు అని చెప్పలేము. కారణం ఏంటంటే సాతాను చాలా అట్రాక్టివ్ గా ఉంటాడు. సినిమాలు జనాన్ని ఆకర్షించకుండా, అట్రాక్ట్ చేయకుండా సినిమాలకు వెళ్ళట్లా. ఈ మొబైల్లో గేమ్స్, వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్, అవి అట్రాక్ట్ చేయకుండా జనం వాటికి వెళ్తలా. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ఇక లోకం అంతా మర్చిపోయి అందులో దూరిపోతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. సాటన్ ఈజ్ సో అట్రాక్టివ్, ఆకర్షించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం. తేజస్సు ఉంది, సౌందర్యం ఉంది, సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. వాడు సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు, సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ దేవుని వాక్యం మాట్లాడుతున్న 53వ అధ్యాయం యెషయా గ్రంథం, ఆయన యందు సురూపమైనను సొగసైనను లేదు, చూడనొల్లని వాడిగా ఉన్నాడు. సిలువ మీద ఉన్న యేసు ఎట్లా అట్రాక్టివ్ గా ఉంటాడు, ఎట్లా అట్రాక్టివ్ గా ఉంటాడు, ఎట్లా అట్రాక్టివ్ గా ఉంటాడు. మామూలుగా నేను విన్నాను, నీకు పరలోకం కావాలా పాతాళం కావాలని అడిగితే ఆ పూగిరిలు అలాగన్నారట, మాకు పాతాళమే కావాలని. ఎందుకురా పాతాళం కావాలంటే అక్కడైతే డీజే ఉంది, అక్కడైతే చాలా అట్రాక్టివ్ గా ఉంది, పరలోకంలో ఏముంది ప్రశాంతం నెమ్మది గోల లేని పరిస్థితి, మాకు అట్రాక్టివ్ గా లేదు. అవును అవును, సాతాను ఆకర్షిస్తాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆకర్షణీయంగా కనబడుతున్నవన్నీ కూడా మంచివి కాదు, అవి మంచివి అని మోసపోవడానికి వీలు లేదని కూడా అర్థం చేసుకోవాలి. ఆది దంపతులు, ఆది తల్లి అవ్వ ఎట్లా మోసగించబడింది, వాడు ఆకర్షించకుండా మోసగించబడిందా? లేదు, వాడు ఎట్లా ఆకర్షించాడంటే, వాడు దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట అధికారం 3వ అధ్యాయం 1వ వచనంలో, వాడు భూజంతువులన్నిటికంటే యుక్తి కలిగిన వాడు, తెలివితేటల్లో కూడా బాగున్నాడు, వాడు కుయుక్తిలో కూడా బలంగా పనిచేస్తున్నాడు. వాడు ఆ చెట్టుని ఎట్లా చూపించాడు, ఆ వృక్షం ఆ స్త్రీ కనులకు రమ్యమైందిగా కనిపించింది. ఇట్ వాజ్ సో అట్రాక్టివ్. చూడాలి, తినాలి, కావాలి. నేత్రాలను బాగా ఆపరేట్ చేస్తాడు. లోకంటికి అందమైన వాటిని తీసుకొచ్చి ముందు పెడతాడు, కంటికి ఆకర్షిస్తాడు, ఆకర్షణతో మోసం చేస్తాడు అని మనం వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకోవాలి. పాపం ఎప్పుడూ మొదటిగా ఆకర్షణీయంగా కనబడుతుంది. అది ఆకర్షణీయంగా కనబడకపోతే ఎందుకు పాపంలో పడతారు? ఎందుకు పాపంలో పడతారు? దిల్లైల, సంసోను బలవంతుడు, ఎందుకు దిల్లైల మోసం చేసిందంటే చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. ప్రభునందు ప్రియులారా, మనం సాతాను ఆకర్షిస్తాడు అన్న విషయాన్ని వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. రెండో మాట, వాడు జ్ఞానవంతుడు అన్న మాట వాక్యం మాట్లాడుతుంది. ఈ రెండు వాక్యాల్లో కూడా మనం చూడగలిగాం, వాడు సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, భూజంతువులన్నిటికంటే వాడు యుక్తి కలిగిన వాడు. భూజంతువులన్నిటికంటే వాడు యుక్తి కలిగిన వాడు. యుక్తి అన్న మాట దగ్గర మనం దాన్ని కపటం అని అర్థం చేసుకోవాలి. తెలివి, దేవుడు అనంత జ్ఞాని, కానీ తప్పు చేయడానికి దేవుడు తన జ్ఞానాన్ని వాడు. అన్యాయం చేయడం అసంభవం, చీకటి ఆయనలో లేదు. దేవుని జ్ఞానాన్ని పాడు చేయడానికి వాడడు. సాతాను తనకిచ్చిన జ్ఞానాన్ని, తనకిచ్చిన తెలివితేటలని వాడు పాడు చేయడానికి వాడతాడు. వాడు తెలివితేటలు వారిని పాపంలో పడేయడానికి వాడాడు. అవని పాపంలో పడేయడానికి, ఆజ్ఞాతిక్రమాన్ని గురి చేయడానికి వాడాడు. కాబట్టి మనకి ఈరోజు తెలివి చాలా క్రేజ్, బాగా మాటకారితనం, మాటకారితనం, సమయస్ఫూర్తి, స్పాంటేనియస్గా మాట్లాడడం, ఐక్యూ బాగా ఉండటం, మార్కులు బాగా స్కోర్ చేయడం, అది లోకంలో చాలా ఇంపార్టెంట్ కనబడతా ఉంది. అర్థం చేసుకుందాం, సాతాను తెలివైన వాడు, సాతాను యుక్తిపరుడు అని అర్థం చేసుకుందాం. వాడి యుక్తి, వాడి తెలివితేటలు పాడు చేయడానికి, సత్యాన్ని వక్రీకరించడానికి, డబల్ మీనింగ్లు మాట్లాడడం కొరకు, వాడు వాడి తెలివితేటలు మేలు కొరకు కాదు, నష్టం కోసం, కీడు కోసం వాడతాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం మందు క్షమించి ఉన్నాను. సాతాను తెలివితేటలు మోసం చేయడానికి వాడతాడు. రెండో మాట, సాతాను తంత్రములను మనము ఎరగన వారము కాము. వాడు తంత్రగొండి, వాడు కుయుక్తిపరుడు, వాడు తెలివిగా మోసం చేస్తాడు. వాడు తెలివితేటలు వాడి మోసం చేస్తాడు, వాడి తెలివితేటలు వాడి మోసం చేస్తాడు. లోకంలో అమాయకులు పప్పు శుద్ధ, ఏం ఉపయోగం లేదు, అమాయకులకి ఏమాత్రం విలువ లేదు. అలా ఉండకూడదు, ఏమీ తెలియని అమాయకులా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఓసరు వెళ్ళి ఎట్లా ఉండాలి? జిత్తులు నక్క, జిత్తులు మారి నక్క, ఎట్లా ఉండాలి? ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, పట్టీలు మారినట్టుగా రంగులు మారుస్తూ ఉండాలి, అవకాశం రాగానే గోడ మీద దూకేయాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి. లోకం దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. కారణం ఏంటంటే, లోకం అంతా దుష్టుని అందు పడి ఉంది. లోకంలో అంధానికి విలువ ఉంది, సాతాను దాన్ని వాడతాడు అని బైబిల్ మాట్లాడుతుంది. లోకంలో తెలివికి విలువ ఉంది, సాతాను దాన్ని వాడతాడు, వాడు వాడు యుక్తిపరుడు అని కూడా వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి మన ముందు ఎవరైనా కన్నింగా, మాటకారిగా, ఎవరైనా నందిని పంది, పందిని నందిని చేసేవారుగా ఉంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అమాయకులు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆ మాటకారితనానికి మోసపోతూ ఉంటారు, ఆ జిత్తులు మారి నక్కంకి మోసపోతూ ఉంటారు. సాతాను మోసాలు, వాడి తంత్రాలు, వాటిని ఎరిగిన వారిగా మనం ఉండాలి, దాని మిగతా వాళ్ళకి బట్టబయలు చేసే వారికి ఆహ్వానం ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. మోసం చేయడానికి అది తెలివితేటలు. నేను అంటాను దాని వల్ల ఏంటి ఉపయోగం, ఆ తెలివితేట వల్ల ఏంటి ఉపయోగం, అమ్మను మోసం చేయడానికి, నాన్నను మోసం చేయడానికి, టీచర్ను మోసం చేయడానికి, చివరికి నిన్ను మోసం చేసుకోవడానికి. చావు తెలివితేటలు, సాతాను తెలివితేటలు. మన సాతానికి ఎలాంటి వాడో అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మీ గమనాన్ని తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి మనం జ్ఞానవంతులుగా ఉండాలి, బుద్ధివంతులుగా ఉండాలి. అర్థం ఏంటంటే మన జ్ఞానం, మన బుద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పాపంలో పడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇలా అనొచ్చు. యోసేపు జీవితాన్ని చూసుకుంటే నిజంగా అనిపిస్తుంది, పిచ్చోడు పిచ్చోడు జైలుకి వెళ్తా ఉన్నాడు, చెయ్యని తప్పుకు జైలుకి వెళ్తా ఉన్నాడు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. లోకానికి అమాయకత్వం పిచ్చుతనం, లోకానికి ఇన్నోసెంట్ గా ఉండకూడదు, యథార్థవంతులుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి, బతక నేర్చుకోవాలి, ఎలా ఉండాలి? లౌకిక జ్ఞానం, లోక జ్ఞానంలో పండిపోవాలి. మనం అలాంటి వారిగా ఉంటే సాతాను మోసంలో ఉన్నట్టు అనే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 3వ మాట, సాతాను శక్తిమంతుడు అని వాక్యం మాట్లాడుతుంది. సాతాను బలహీనుడు కాదు, బలవంతుడు అని వాక్యం మాట్లాడుతుంది. వాడు బలవంతుడు అన్న విషయం మనకు అర్థమైతే బలానికి లోకంలో చాలా క్రేజ్ ఉంది, పవర్కి లోకంలో చాలా క్రేజ్ ఉంది. దాన్ని మనం దైవం అని లోకం అంటుంది, దాన్ని దైవం కాదు దెయ్యం దాన్ని కూడా వాడతాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో సేన దయ్యం పట్టిన వాడి కొరకు మనం చదువుతా ఉన్నాం. దయ్యం ఒక ఆత్మ ఎంత బలంగా ఉందో మనం చూడడానికి 3వ వచనంలో, వాడు సమాధిలో వాసం చేసేవాడు, సంకెలతోనైనను ఎవడునూ వాణ్ణి బంధించలేకపోయాను, పలుమారు వాడి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను, వాడు అచేతు సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. కాబట్టి కరాటే నేర్చుకుంటే, కుంఫూ నేర్చుకుంటే, బాక్సింగ్ నేర్చుకుంటే గుద్దుకు చంపేయచ్చు, ఒక్క గుద్దుతో చంపేయచ్చు. అవును అవును, బలాన్ని ఆరాధించటం, పవర్ని ఆరాధించటం, దాన్ని పైగా నష్టానికి వాడటం, ఎదుటి వాడిని కొట్టడానికి వాడటం, ఎదుటి వాడిని గాయపరచడానికి వాడటం. అవును, సాతాను బలాన్ని అట్లాగే వాడతాడు. వాడిని చంపడానికి వాడుతున్నాడు, వాడిని గాయపరచడానికి వాడుతున్నట్టుగా, ఎవరు కూడా ఆ వ్యక్తిని సాధుపరచలేకపోతున్నట్టుగా సాతాను మనం చూడగలుగుతా ఉన్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం నుంచి రాయబడిన మాటల్లో 16వ వచనాన్ని మనం చదవాలి. ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. ఆరుగురు కేవలం ప్రధాన యాజకుని కుమారులు, ఏడుగురు ఆ సాతాను ఆట పట్టిద్దామని ట్రై చేస్తే ఏడుగురిని పరిగెట్టిచ్చాడు. అవును, సాతాను బలవంతుడు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి లోకం బలాన్ని ఆరాధిస్తూ ఉంది. లోకం మనీ పవర్, మజిల్ పవర్, మ్యాన్ పవర్, పవర్ వర్షిప్, శక్తిని ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ శక్తి ఎవ్వరికి పనికొచ్చేది కాదు, నష్టం చేసే శక్తి. వారి శక్తిని నష్టానికి, నాశనానికి, మోసానికి వాడుతూ ఉన్నారు. అది సాతాను ఎత్తుగడగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అట్లాగే 4వ మాట, సాతాను మిరాకిల్స్ చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సాతాను అద్భుతాలు చేయడానికి శక్తి కలిగిన వాడని వాక్యం మాట్లాడుతూ ఉంది. అంటే సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి చూపిస్తాడు, అసాధారణంగా జరిగించడం చూపించగలుగుతాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, 9-10 వచనాలు మనం చదివితే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధాలైన సూచ్యక్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. రాయబడిన మాటలు బలము కొరకు మనం చూస్తా ఉన్నాం. సమస్త బలము అలాగే 10వచనంలో సాతాను కనపరచు బలము, వాడు బలవంతుడు అనే వాక్యం మాట్లాడుతూ ఉంది. అట్లాగే 9-10 వచనాల్లో నానా విధాలైన సూచ్యక్రియలు మహత్కార్యాలు వండర్స్ మేము చేయగలం, వండర్స్ మేము క్రియేట్ చేయగలం, వండర్స్ మేము చూపించగలం. అవును, వండర్స్ సాధారణం కాదు, అసాధారణంగా ఉండాలి. అద్భుతాలు దేవుడి నుంచి మాత్రమే కాదు, అద్భుతాలు సాతాను నుంచి కూడా కలుగుతాయి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. నిర్గమకాండ 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో మోషేని దేవుడు పంపించినప్పుడు, నా బలం వాళ్ళకి అర్థం కావడం కొరకు నేను పంపిస్తా ఉన్నాను, నువ్వు వెళ్ళి నా బలాన్ని చూపించు అన్నాడు. మోషే అద్భుతాలు చేస్తూ ఉంటే మాంత్రికులు కూడా ప్రతిగా అద్భుతాలు చేయగలుగుతా ఉన్నారు. కాబట్టి సాతాను అద్భుతాలు చేయగలడు, సాతాను మిరాకులు చేయగలడు. కాబట్టి అద్భుతాలు దేవుడి దగ్గర నుంచి వచ్చాయనుకోవడం పొరపాటు. పెద్దలు ఏమన్నారంటే, నువ్వేదో ఒక అద్భుతం, నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగింది, ఆ ఫీలింగ్స్ తోటి ఆ ఎమోషన్స్ తోటి దేవుళ్ళను కనుగొనలేవు. అద్భుతాలు లేకపోతే ఆ దర్శనాలు కదిలిపోతూ ఉంటాయి, కానీ వాక్యం స్థిరమైంది. వాక్యంలో అలాగే ఉందా? వాక్యంలో అలాగే ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకో. వాక్యంలో అలా లేదా, మోసపోతావు, జాగ్రత్త. అద్భుతాలను కూడా మోసం చేయడానికి సాతాను వాడతాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 5వ విషయం, సాతాను ఐక్యంగా ఉంటాడు. ఐక్యం వచ్చమే మహాబలం, దాన్ని మనం లోకంలో వింటాం. అవును, సాతాను తప్పు చేయడానికి ఐక్యంగా పనిచేస్తాడు, మోసం చేయడానికి ఐక్యంగా పనిచేస్తాడు, దేవుడికి దూరం చేయడానికి ఐక్యంగా పనిచేస్తాడు, అబద్ధాన్ని సత్యంగా నమ్మించడానికి ఐక్యంగా పనిచేస్తాడు. ఐక్యమత్యాన్ని మేలు కొరకు కాదు, కీడు కోసం వాడేవాడు. వాడు ఐక్యంగా ఉంటాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదివితే, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆయన అంటాడు, ఆ 26వచనం, సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును. సాతాను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళగొట్టడు. సేనా దయ్యం పట్టిన వాళ్ళు అనేకమైన దయ్యాలు కలిసి ఉన్నాయి, కొట్టుకోవట్లా అనేకమైన దయ్యాలు ఒక్కంలో కలిసి ఆ ఒక్కడిని నాశనం చేయడానికి, ఆ ఒక్కడిని పాడు చేయడానికి అనేకమైన దయ్యాలు ఒక్కళ్ళు ఉండటం అదంతా విడ్డూరమో. వాడు ఐకమత్యం, అవును అవును, ఈరోజు క్రైస్తవ్యంలో ఐకమత్యాన్ని చూడలేకపోతా ఉన్నాం. కానీ క్రైస్తవుల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకరే. ముగ్గురు ఒకరుగానే ఉన్నారు, ముగ్గురు కలిసి ఉన్నారు. దేవుని సంఘం ఒక్క శరీరంలో అవయవాల్లా ఉండాలి. దాన్ని అంత చూడలేకపోతున్నాం, కానీ బయట మాత్రం ఎంతమంది దెబ్బలాడడానికి, కలబడడానికి, అల్లరి చేయడానికి ఎంతమంది కలిసి వస్తూ ఉన్నారో. ఐకమత్యాన్ని సాతాను వాడతాడు, సాతాను ఐక్యముగా పనిచేస్తాడు. మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలం. 9వ వచనం, మరి ఆయన, నీ పేరేమని వాని అడగగా, నా పేరు సేనా ఏలయనగా మేము అనేకులమని చెప్పి, తమను ఆ దేశంలోంచి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకొని, అనేకమైన దెయ్యాలు ఒక్క మనిషిలో ఉన్నాయి, వాళ్ళని వెళ్ళగొట్టొద్దు, వేరు చేయొద్దు అని బతిమాలుకోవడం వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక మనమూలు వాక్యం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే అక్కడ వాక్యంలో మనం చూడగలిగిన మాట 6:12లో సమూహాలు సమూహాలుగా ఉన్నట్టు చూస్తున్నాం. మనం పోరాడినది శరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అండర్లైన్ చేద్దాం, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. బెటాలియన్స్ గానే వాడు పనిచేస్తున్నాడు, ఒంటరిగా లేడు, ఒంటరిగా లేడు, కలిసి పనిచేస్తున్నాడు. కలిసి లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, కలిసి వారి రాజ్యాన్ని కట్టడానికి తాపత్రయపడుతున్నారు. కాబట్టి వారి రాజ్యం బలంగా మనం చూడగలుగుతున్నాం, బలంగా మనం చూడగలుగుతున్నాం. 5వ మాట, వాడు సాతాను ఐక్యంగా పనిచేస్తారు. సాతాను దూతలు, సాతాను అనుచరులు ఐక్యంగా పనిచేస్తారు అని వాక్యంలో చూడగలుగుతున్నాం. 6వ మాట, సాతాను అనుభవ జ్ఞానం కలిగిన వాడు. సాతాన్ ఇది ఎక్స్పీరియన్స్డ్, ఏం కొత్త కాదు, కొత్తోడు కాదు, పడబడ్డానికి చాలా అనుభవం కలిగిన వాడు. ఎంత అనుభవం కలిగిన వాడు అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడాల్సిన మాట. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు, సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి సర్వలోకమును మోసపుచ్చిన వాడు. మోసం వాడికి వెన్నతో పెట్టిన విద్య, ఆరి తేరిపోయిన వాడు, ఎందరినో చూశాడు, ఎందరినో కొట్టాడు, అది వాడి మోసం, వాడి యొక్క అనుభవం. మత్తయి సువార్త 4వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభునే మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆది దంపతులు దేవునితో నేరుగా సంబంధం కలిగిన ఆదాము అవల్ని మోసం చేశాడు, కయ్యిను మోసం చేశాడు, ఎంతో మందిని మోసం చేస్తూ వస్తున్నాడు. వాడు ఎంతగానో అనుభవం కలిగిన వాడు మోసం చేయడంలో, అనుభవం కలిగిన వాడు ఇన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల మంది మనుషులను ఎవరికి ఏ రేటు, ఎవరు ఎక్కడ పడతారో ఎరిగిన వాడిగా వాడు ఉన్నట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనకున్న గొప్ప భరోసా ఏంటంటే వాడి యొక్క మోసాలన్నీ ఎరిగిన వాడు మన ప్రభు. వాడు ఎట్లా శోధిస్తాడు ఎరిగిన వాడు మన ప్రభు, మనకు సహాయం చేయవాడు కూడా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయాల్లోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు, పాపం లేనివాడుగా ఉండెను. 2వ వచనం రాయబడ్డ మాట, మనకు సహాయం చేయవాడు కూడా. 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి వాడు చాలా అందరిని మోసం చేస్తా ఉన్నాడు, ప్రభును కూడా మోసం చేయాలనుకున్నాడు. ప్రభు జయించాడు, జయించడానికి ప్రభు మనకు సహాయం చేయవాడుగా. మనం దావీదు భక్తుడి జీవితాన్ని చూస్తే నా హృదయానుసారుడు బత్షెబా ద్వారా మోసపోయినట్లుగా దావీదును మనం చూస్తున్నాం. కాబట్టి ఎందరినో మోసం చేశాడు, వాడు మోసం చేయడంలో ఆరితేరిపోయిన వాడు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 7వ విషయం చివరి మాట, సాతాను ఎల్లప్పుడూ చురుకుగా పనిచేస్తాడు, హైపర్ యాక్టివ్ అని వాక్యం మాట్లాడుతుంది. వాడు చాలా హైపర్ యాక్టివ్ అంటే వాడు కాలు కుదురుగా ఉండదు, వాడు కుదురుగా కూర్చోలేడు, వాడు ఖాళీగా ఉండలేడు, వాడు చేసే పని ఎప్పుడూ చేస్తాడు, చురుగ్గా చేస్తాడు, వేగంగా చేస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యోగు గ్రంథ 2వ అధ్యాయం 2వ వచనంలో వాడు ఎట్లా కనబడుతున్నాడో వాక్యంలో మనం చూడాలి. యోగు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడాలి. యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని మనం అడగగా అపవాది భూమిలో ఇటూ అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇటూ అటూ తిరుగులాడుతాడు, ఇంట్లో కూర్చోలేడు. ఆయన అన్నాడు, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు, కాబట్టి మీరు వెళ్ళండి, గో కాళ్ళిచ్చాడు, తిరగండి అంటున్నాడు, వెళ్ళండి అంటున్నాడు, కలవండి అంటున్నాడు, ప్రతి పనికి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. మందేమో రక్షించే పని, మనం ఆ అగ్నిలోంచి ఆత్మను కాపాడే పని, మనం నరకంలోంచి ఆత్మను తప్పించే పని, మనుషుని బ్రతికించే పని, చచ్చిపోతున్న మనుషులకి అమృతాన్ని అందించే పని, దివ్యమైన సువార్త, మహిమ కలిగిన సువార్త, ఈ జీవం కలిగిన పరిచర్య. చుట్టూ లోకం చచ్చిపోతూ ఉండగా మన చేతిలో ఉన్న అమృతాన్ని అందించడానికి వెళ్ళడానికి మనమైతే చాలా లేజీగా, నత్తకంటే దారుణం. వారంలో ఒక్క గృహాన్ని దర్శించండి రా స్వామి అంటే, వారంలో ఒక గృహాన్ని దర్శించడం కూడా ఎంత కష్టంగా ఉందో, మనుషులు బ్రతికించే పని చాలా కష్టంగా, చాలా లేజీగా. 100 సాకులు, మరలా 100 సాకులు, 101 సాకులు ఎత్తుక్కుంటాం. వాడి మాత్రం కాలు కుదురుగండటంలో అన్న లోకాన్ని నాశనం చేయడానికి, ఆత్మను అగ్నికి ఆహుతి చేయడానికి వాడు నిర్విరామంగా పనిచేస్తున్నాడు, అవిశ్రాంతముగా పనిచేస్తున్నాడు. భూమి మీద ఎట్లా తిరుగుతున్నాడో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 12:43 చదివితే, మత్తయి సువార్త 12:43 చదివితే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. అది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండడం చూసి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చినట్టుగా చూస్తాను. అక్కడ 43వచనంలో తిరుగుతున్నాడు వాడు సాతాను. మనం అన్నట్టుగా ఏదో ఒక భూత్ బంగ్లాలోనో, ఏదో ఒక ఆ చెట్టు మీదో, ఏదో సమాధిలో కూర్చునేవాడు కాదు. మనుషులు లేని చోట విశ్రాంతి తీసుకునేవాడు కాదు. మనుషుని నాశనం చేయడంలో అది హబక్కు గ్రంథం 2వ అధ్యాయం రాస్తాడు. హబక్కు గ్రంథంలో వాడు మనుషుల్ని చిక్కించుకుంటున్నాడు, మనుషుల్ని గుచ్చుతున్నాడు, వాడు పండగ చేసుకుంటున్నాడు, వాడు గంతులు వేస్తున్నాడు. నాశనం చేయడంలో ఆనందించేవాడు ఆ నాశనం చేసే పని ఎంత ఎంత వేగంగా చేస్తున్నాడో, ఎంత అవిశ్రాంతిగా చేస్తున్నాడో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కావున ప్రియులారా, ఏ అవకాశాన్ని పోగొట్టుకోడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని పొంచి చూస్తాడు. మొదటి పేతురు 5:8 ఎవడిని మింగుదునా, ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని వెతుకుతూ తిరిగేవాడు. మనం ఆత్మీయ అలసత్వం, నిర్లక్ష్యం, ఏం కాదులే, నన్ను అసలు చేతాలు చూడడం లేదులే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోయింది, ఈరోజు సంఘంతో కలవకపోతే ఏమైపోయింది, ఈరోజు ఆరాధించకపోతే ఏమైపోయింది, ఈరోజు నా వ్యక్తిగత డైరీ రాయకపోతే ఏమైపోయిందిలే. మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా, ఏమాత్రం అలసత్వంగా ఉండకూడదని ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరలా వాడు జ్ఞానవంతుడు అని వాక్యం మాట్లాడుతుంది. ఉండగా లోకంలో తెలివితేటలకు చాలా క్రేజ్ ఉంది. ఆ తెలివితేటలు నాశనం చేసే తెలివితేటలు, అక్కడ మనం జాగ్రత్త పడడం చాలా అవసరం. పిల్లల్ని తెలివి కొరకు, మార్కుల కోసం అప్పగించడం మంచిది కాదని జ్ఞాపకం చేస్తున్నాను. వాడు చాలా మొదటి మాట ఆకర్షిస్తూ ఉంటాడు, ఆకర్షణీయంగా ఉండే వాటి వెంట వెళ్ళటం మంచిది కాదు. వాడు జ్ఞానవంతుడు, ఆ తెలివిగా జ్ఞానముగా కనబడుతున్న వాటి వెంట వెళ్ళటం మంచిది కాదు. వాడు బలవంతుడు, లోకంలో పవర్కి చాలా విలువ ఉంది, పవర్ వెనకాల పరిగెట్టడం కూడా ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. వాడు అద్భుతాలు చేయవాడు, మిరాకిల్ చేసేవాడు కాబట్టి అద్భుతాలు చూడాలని పరిగెట్టడం కూడా మంచిది కాదు. వాడు ఐక్యంగా పనిచేస్తాడు కాబట్టి మనం ఒంటరిగా ఉండటం కూడా ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. వాడు వెల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మనలో అనుభవం కలిగిన వారు, ఆత్మీయ పోరాటంలో ముందు వరుసలో ఉన్నవారు, అందులో ప్రభు అయిన యేసు ఆయన మీద ఆధారపడి ఉండటం ఆత్మీయ జీవితానికి ఎంతో మంచిది. చివరిగా వాడు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటాడు, మనం నిద్రపోతూ ఉండటం ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం మంచిది కాదని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, అపవాది యొక్క తంత్రాలు ఎరిగిన వాడిగా, స్వభావాన్ని ఎరిగిన వారిగా, వాడు ఎలా పనిచేస్తాడు ఎరిగిన వారిగా ఉండటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. మేబీ ఈ మాటలు విన్నప్పుడు మా వల్ల కాదు వాడితో తలపడడం అన్న ఆలోచన ఎక్కడైనా కలుగుతుందేమో. అందుకే మూలవాక్యం ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:11 వాడు అంత బలవంతుడు కానీ నువ్వు వాడిని జయిస్తావు, నువ్వు జయించేటట్లుగా చేస్తావు. మనం ఎంత బలవంతులమో వాక్యం మాట్లాడుతుంది. మీరు సమస్తమును నెరవేర్చిన వారిగా ఉండండి, మీరు ప్రభువునందు బలవంతులై ఉండండి, మీరు ఆపద్దిన ముందు ఎదిరించు వారుగా మీరు ఉండండి. ఎప్పుడైనా మన బలం ఏంటో తెలియాలంటే మనం ఎవరితో తలపడతా ఉన్నాం మనకు అర్థం కావాలి. అంటే నా కెపాసిటీ, నేను సాతాను, బలవంతుడైన సాతాన్ని, జ్ఞానవంతుడైన సాతాన్ని, ఐక్యంగా పోరాడుతున్న సాతాన్ని, వాణ్ణి జయించగలను అనే వాక్యం నాతో మాట్లాడుతూ ఉండగా నన్ను నేను అండర్ఎస్టిమేట్ చేసుకోవటం సాతాన్ మోసమే. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవటం సాతాన్ మోసమే. మన పాపాలు క్షమించబడ్డాయి, మనమంత మాత్రం పాపులం కాము. యేసుక్రీస్తు పాపమును అడుగుతుంది, ఏ ఒక్క అపవాది యొక్క అబద్ధానికి మోసానికి ఆగిపోవడానికి వీల్లేదు. ఆగిపోండి కదా, పోరాడుతున్నప్పుడు దెబ్బలు తగిలితే తిరిగి లేచి మళ్ళా పరిగెట్టడమే. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. యాకోబు పత్రిక 4:7. ప్రతి సందర్భంలో దేవుని వాక్యం ఏమంటుందంటే మీ వల్ల కాదు, వాడితో మీరు తలపడలేరు, వాడితో మీరు పోరాడలేరు, కాబట్టి వాడి కోసం మీరు అసలుగా వాడి జోలికి వెళ్ళొద్దు, మీరు పారిపోండి, వాడు ఊసొద్దు అని వాక్యం చెప్పట్లా. నువ్వు నిలబడు, బలవంతుడు కా, పోరాడు. అది కదా దేవుని వాక్యం చెప్తున్న పరిభాష. యాకోబు పత్రిక 4:7 మనం చదివితే, యాకోబు పత్రిక 4:7 మనం చదివితే, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. దేవునిలో ఉంటే, వాక్యంలో ఉంటే, సంఘముగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే వాడిని మనం వాడిని జయించగలుగుతాం. సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే, ప్రార్థనలో మెలకువగా ఉంటే వాడిని మనం జయించగలుగుతాం. మన ప్రతివాది, మన విరోధి ఎంత బలవంతుడో వాక్యంలో చూస్తున్నప్పుడు వాడిని మీరు జయించగలరు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, అంతకంటే జ్ఞానవంతులుగా, అంతకంటే బలవంతులుగా, అంతకంటే ఐక్యమత్యం కలిగిన వారుగా, అంతకంటే ఐక్యమత్యం కలిగిన వారుగా ప్రభు మనల్ని చూడాలనుకుంటున్నాడు. అంతకంటే చురుకైన ప్రభు అనుకుంటున్నాడు. అంతకంటే ఎక్స్పీరియన్స్డ్గా ప్రభు మనం చూడాలనుకుంటున్నాడు. ఈ మాటల వెలుగులో సంఘముగా ఎట్లా ఉన్నాం, వ్యక్తిగతంగా ఎట్లా ఉన్నాం, ఈ ఆత్మీయ పోరాటంలో ఎలాగున్నాము, మనం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. ఒక్క వాగ్దానంతో నా మాటలు ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. సాతాన్ యొక్క బలాన్ని మనం చూసాం, అంతకంటే బలవంతులుగా మనం ఉండాలని వాక్యం మాట్లాడుతోంది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, కనుక మీరు వాడిని జయిస్తారు అన్నాడు. 1 యోహాను 4:7 కొరింథీయులకు రాసిన 15:57లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు జయమిచ్చుచున్న దేవునికి స్తోత్రం. మనల్ని యేసుక్రీస్తు ప్రభు ఎట్లాగైతే ఆయన బలవంతుడిగా కనబడలా, ఆయన వెనకాల ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రజలు కనబడడంలా, ఆయన ఎట్లాగైతే స్వరూపము సౌందర్యం లేని వాళ్ళ కనిపించాడు, ఆ మార్గం ద్వారానే ఆయన సాతాని మీద జయాన్ని సంపాదించుకున్నాడు. ఆయన మన ముందు అజయశీలుగా నిలబడ్డాడు. కాబట్టి ప్రభువు ద్వారానే, సిలువ మార్గం ద్వారా ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన కాపాడుకున్న పరిశుద్ధత, ఆయన ద్వారానే మనం సాతాను జయించగలుగుతాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.